ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్స్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిసనర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారములు. మనము మొన్నటి దినమున ధౌమ్యహితోక్తులు రాజు ఆజ్ఞాపించిన పనులను మాత్రమే చేయవలను అన్న హితోక్తి వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు అదే బాటలో అడుగు ముందుకు వేస్తాం. చెప్పబోయేది ధౌమ్యుల వారు చెప్పిన 9వ హితోక్తి. నిర్లక్ష్యము, క్రోధము, గర్వము సర్వే సర్వత్రా రాజాశ్రయమున వర్జింపదగినవి. భారతములోనే ఉద్యోగపరమున్నందు విదుర నీతిలో ఈ మాట వినండి: కోపము నుబ్బును గర్వము నాపోవక ఇనికియును దురభిమానము నిర్వ్యాపారత్వముననవి కాపురుష గుణములండ్రు కౌరవనాథ. విదురుడు కౌరవనాథుడైనటువంటి ధృతరాష్ట్రునకు మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ద్వితీయాశ్వాసములోని 32వ పద్యము రూపంలో చెబుతూ ఉన్నారు. కోపము అయినదానికి కానిదానికి అతి ఎక్కువగా పొంగిపోతూ ఉండటం, అహంకారము సంతృప్తి అన్నది లేకనే పోవడం, తానెంతో గొప్పవాడని మురిసిపోవడము, తన గొప్పదానాన్ని మరీ అతిగా చూసుకోవడము, పని పాట లేకుండా ప్రొద్దుపుచ్చటము, ఇవి నీచుల లక్షణాలని విదురుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు. అహంకారికి గర్వము అన్నది ఉంటే నిర్లక్ష్యము ఉండక తప్పదు. ఎప్పుడైతే తానే గొప్ప అనుకుంటాడో తప్పక తక్కిన వారులను అతను నిర్లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యము పతనమునకు మూలము. ఈ నిర్లక్ష్యమునకు మూలము గర్వము. గర్వము ఉంటే కోపము తప్పనిసరి. ఒక కోపము ఎన్ని దుర్లక్షణాలను కూర్చుతుందో చూడండి. వాల్మీకి గారు అటు రామాయణంలోనూ, వ్యాసుల వారు ఇటు భారతంలో కూడా క్షమయా నిష్ఠితాం జగత్ అంటే విశ్వమే సహనముపై ఆధారపడి ఉన్నదని చెప్పినారు. అసలు ఈ విషయాన్ని గురించి చెప్పుకోవలసి వస్తే ఒక్క మాట, మన సౌరచక్రము చూస్తే గ్రహములన్నీ సూర్యుని చుట్టూ పరిభ్రమించుతూ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా, ఏ నిమిషాన కూడా, ఏ క్షణాన కూడా అవి వాటి దూరము సూర్యునితో ఎంతలో ఉంచుకుంటాయో అంతలోనే ఉంటాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ వాని గతి తప్పదు. తప్పితే ఏమవుతుందో మన ఊహకు అందదు. కాబట్టి విశ్వమే సహనముపై ఆధారపడి ఉంటే ఆ విశ్వములోని అణుమాత్రము కూడా కాని మనమెంత. కాబట్టి సహనము అలవాటు చేసుకున్నట చాలా మంచిది. కోపము తగ్గించుకుంటేనే సహనము అలవడుటకు అవకాశము ఉన్నది. సహనము ఉన్నచోట మరి కోపము ఉండదు కదా. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్న వాస్తవాన్ని ఆచరణలో ఎంతగా ఉంచితే అంతగా మంచిది. ముఖ్యముగా పై అధికారి మూర్ఖుడై తన తాపేదారుపై కోపం ప్రకటించినప్పుడు తాపేదారుడు తెలివి అయిన వాడి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోనకపోతే తాను ఏమైపోతాడో ఊహించుకునట కష్టము. అందువల్ల ఈ విషయములలో అతి జాగ్రత్త అత్యవసరం. ఇక 10వ విషయానికి వస్తే, ప్రియముతో కూడిన హితవు పలుకోవలెను. అంటే ఒక వ్యక్తి తన ప్రభువును సేవించున్నంతకాలము ఎప్పుడు ప్రభువు హితమునే కోరుకునవలెను. కారణం ఏమిటంటే, ప్రభువు సుఖంగా ఉంటేనే అతనితో పనిచేసే సహచరులమైన మనము సుఖముగా ఉంటాము. ప్రభువు కష్టాలలో పడితే అతని భృత్యులకు కూడా కష్టాలు తప్పవు. ఈ విషయాన్ని గుర్తులో ఉంచుకొని తగిన విధంగా ప్రభువు హితము కోరుతూ ఆయన తెగ వద్ద ఉద్యోగం చేయటం చాలా మంచిది. కాబట్టి ఒక వ్యక్తి తన ప్రభువు హితమును ఎప్పుడు కోరుతాడంటే, ఆయనపై తన అభిమానము నిర్మలమై ఉన్నప్పుడు. కాబట్టి మనం ఏ ప్రభువునైతే కొలుచుటకు ఎన్నుకున్నామో ఆ ప్రభువుపై మన యొక్క అభిమానము నిర్మలమై ఉండి తీరవలను. దీనికి ఉదాహరణ మనకు కర్ణుడే. నిర్మలత ఏర్పడాలంటే ఆ స్వామిభక్తి స్వచ్ఛత కలిగి ఉండవలను. అప్పుడే సేవాప్రియత్వం కలుగుతుంది, సేవ చేయవలనని అనిపించుతుంది. అది లేకపోతే సేవ చేయాలని అనిపించదు. కాబట్టి అది నిజమైన ప్రేమ లేక భక్తి. హితవు కూడా అప్పుడు మనసారా చెప్పబడుతుంది. కాబట్టి ఏమి చెప్పినా కూడా కడుపులో నుండి వస్తుందే తప్పితే మాట కంఠంలో నుండి రాదు. పై వారితో మాట్లాడే సమయంలో ఇట్లు చేయండి అని చెప్పుట కంటే ఇట్లు చేస్తే బాగుంటుందేమో అని అనడము గౌరవముతో కూడిన ప్రేమను సూచిస్తుంది. ఏదైనా కూడా పెద్దలకు మన సూచన గౌరవప్రదముగానే ఉండవలన కానీ వారిని అగౌరవపరుస్తూ కానీ కించపరుస్తున్నట్లు కానీ వారు అనుకోకుండా చూడ్చుకోవలసిన బాధ్యత మనపైన ఉంటుంది. ఆప్తుల ప్రియభాషణములను విని పాండవులు ఎంత మంచిని పొందినారో, వినక కౌరవులు అంత చెడును పొందినారు అన్నది మనకు తెలిసిన వాస్తవము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక 11వ సూక్తికి వస్తాము. అన్ని విషయాలలో, అన్ని వ్యవహారాలలో రాజుకు అనుకూలంగా ఉండాలి. ఒక నిర్ణయము తీసుకునే సమయములో ఆ నిర్ణయమే మనకు ఇష్టము లేకపోయి ఉండవచ్చు. కానీ రాజుకు ఆ సమయములో ఆ నిర్ణయము తీసుకోవట అత్యవసరమై ఉండవచ్చు. ఒక్కసారి రాజు ఈ పని చేయవలను అని చెప్పిన తరువాత మన మనస్సుకు అది నచ్చినా నచ్చకపోయినా రాజు చెప్పినట్లు మనము నడుచుకున్నట వలన అటు రాజునకు, దేశమునకు, మనకు అందరికీ మేలు జరుగుతుంది. రాజుకు అనుకూలముగా ఉండడము అంటే రాజభక్తి కలిగి ఉండటమే కదా. నయవంచనకు ఇచ్చట తావు ఉండదు. ఈ కథను ఒకసారి గమనించండి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు రామలింగడి తెలివిని మెచ్చి ఒక గంప నిండా బంగారు నాణేలను రామలింగానికి బహుమతిగా ఇచ్చినాడు. ఆ గంప చాలా బరువుగా ఉంది. రామలింగడు ఆ గంపను తాకి చూసి తాను దానిని కదిలించను కూడా కదిలించలేనని అర్థం చేసుకున్నాడు. వెంటనే తన తలపాగాను తీసి నేలపై చాపలా పరిచి అందులో కొన్ని నాణ్యములను పోసి మూట కట్టినాడు. ముగిసిన తరువాత కొన్ని నాణ్యములు తన జేబులో నింపుకొని మూటను చంకకు తగిలించుకొని గంపను నెత్తిన పెట్టుకొని ఇంటికి బయలుదేరినాడు. రామలింగని సమయస్ఫూర్తికి ఆశ్చర్యపడిన రాజు శభాష్ రామలింగ అంటూ మెచ్చుకోసాగినాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తల వంచి నమస్కరించిన అతని జేబులో నుండి నాణేలు కొన్ని నేల మీద పడిపోయినాయి. వాటి చప్పుడుతో సభంతా నవ్వులతో నిండిపోయింది. గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ నాణ్యముల కోసం సభంతా వెతకసాగినాడు. పడుతూ లేస్తూ ఏరుకుంటూ ఉంటే తలా ఒక మాట అంటూ వికిలిగా నవ్వుతున్నారు సభికులు. రామలింగడు నాణేలన్నీ ఏరిన తరువాత రాజు, రామలింగా, నీకు గంపెడు నాణేలను ఇచ్చినాను కదా, మరి ఎందుకింత దురాశ? కింద పడిన కొన్ని నాణేల కోసం వెతుకుతావు అన్నారు కృష్ణదేవరాయలు. అప్పుడు రామలింగడు, రాజా, ఇది దురాశ కాదు. కింద పడిన నాణేలపై కూడా మీ బొమ్మ, మీ పేరు రాసి ఉంది కదా. ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత ఆదుర్దాగా వాటిని ఏరివేస్తూ ఉన్నాను అని చెప్పడంతో సభంతా మూగపోయింది. పై కథ చదివితే రాజభక్తితో పాటు సమయస్ఫూర్తి కూడా రాజసేవలో ఎంత అవసరమో తెలుస్తుంది. రాజుకు ఇక 12వది, రాజుకు ఇష్టము లేని వస్తువును మనము అనుభవించకూడదు. ఈ ధౌమ్య హితోక్తులను ఆకళింపు చేసుకున్న ఒక మేధావి కథను ఇందుకు అనుసంధానముగా మీకు తెలియపరుస్తాను. దీనిని 1-2 సంవత్సరముల క్రితము నేను ఫేస్బుక్లో కూడా ఉంచి ఉండినాను. ఇప్పుడు మీకు దానినే సంక్షిప్తముగా లేక క్లుప్తముగా తెలియపరుస్తాను. ఒక కార్పొరేట్ ఆఫీసులో ఒక బాసు, అఫ్కోర్స్ ఒక బాసు కాదండి, ఒకే బాసు ఉంటాడు. ఒక కార్పొరేట్ ఆఫీసులో ఒక బాసు ఉండినాడు. అతని అనేక మంది అనుచరులలో ఒక మేధావి కూడా ఉండినాడు. ఒకరోజు ఏదో పని మీద బాస్ కేబిన్లోకి వెళితే ఆయన రమ్మని ఎదుట కూర్చుండబెట్టుకొని తాను వ్రాస్తూ ఉన్న రెనాల్డ్ బాల్ పెన్నును గురించి ఇట్టు చెప్పినాడు. నల్లేరు మీద బండి నడిచినట్లు ఎంత మెత్తగా వ్రాస్తుందో ఈ పెన్ను, చూడు మేధావి అన్నాడు. అందుకు మేధావి వెంటనే, సార్, రీనాల్డ్ బాల్ పెన్ నాకు దైవ సమానం సార్. మీ వద్ద పనిచేసే అదృష్టమునకు నాకు ఆ పెన్తోనే పరీక్ష రాయటం వలన వచ్చింది. మీతో పనిచేసే అదృష్టమునకు నేను నోచుకున్నాను అంటే అందుకు కారణం ఆ రీనాల్డ్ పెన్నే కదా సార్ అన్నాడు. బాసు మహదానంద భరితుడై, నేను చెప్పే ప్రతి మాటకు నీ వద్ద ఒక అనుభవం ఉంటుంది. అంటే అతనన్నాడు, లేదు సార్, నేను ఏది చెప్పినా నిజమే చెప్తున్నాను. మీరు చెప్పే ప్రతి మాటలో కూడా నాలో ఒక అనుభవం కలిగిన విషయాన్ని మీకు తెలియపరుచుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉంది మీ అనుభవాలు. మీ విషయాలు మీరు చెప్పడం వల్ల నేను ఈరోజు రీనాల్డ్ పెన్ను అసలు నేను నా మందహాసం అంటే దేవుని యొక్క పూజారు మందిరంలో పెట్టుకుని పూజించుతాను సార్. మీ వంటి వారి సేవ చేయుటకు నేను నన్ను నోచుకోనివ్వగలిగినందుకు అని చెప్పినాడు. అప్పుడు బాసు, నీ వంటే నాకు అందుకే ఇష్టం అన్నాడు. ఆ రోజుకు ఆ కలయిక ముగిసింది. మేధావి బయటికి వచ్చేసినాడు. తర్వాత కొన్ని రోజులు గడిచిపోయినాయి. వేరొక సందర్భంలో మేధావి తిరిగి బాస్ రూమ్లోనికి పోతూనే బాస్ తన పెన్నును కాగితంపై గీకి ప్రక్కనున్న చెత్తబుట్టలోకి బలంగా విసిరి మేధావితో, ఈ రీనాల్డ్ బాల్ పెన్ కన్నా చెత్తది ఇంకొక పెన్ను ఉండదు అన్నాడు. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా మన మేధావి వెంటనే అందుకొని, అంతకంటే హీనమైనది, చండాలమైనది, దరిద్రమైనది, అసహ్యమైనది, అవసరానికి పనికిరానిది ఇంకొకటి ఉండదు సార్ అన్నాడు. బాసు వెంటనే గతము గుర్తు తెచ్చుకొని, ఆ రోజు ఆ పెన్నును అంతగా పొగిడితివే, మరి ఈరోజు ఈ విధంగా అంటున్నావే అంటే, అప్పుడు మేధావి తన బాస్కు ఈ విధంగా జవాబు చెప్పినాడు, సార్, ఆ బాల్ పెన్ రాస్తే ఏమిటి, రాయకుంటే ఏమిటి సార్, నాకు నా గురించి బాగుగా వ్రాసే మీరు కలకాలం బాగుండాలా, నాకు ఈ విధంగానే ప్రమోషన్లు ఇప్పిస్తూ పై పైకి పై పైకి ఎన్నో పదవులను ఎక్కించే విధంగా నాకు మీరు మంచిని రాస్తూ ఉండాలి సార్ అన్నాడు. ఇప్పుడు విస్తుపోవడము బాసు వంతైంది. కావున ఈ సూక్తులను చదివి ఆకలింపు చేసుకుంటే 3 ప్రమోషన్లు 6 ఇంక్రిమెంట్లుగా జీవితం గడిచిపోతుంది. ఇక 13వ హితోక్తికి వస్తాము. అతని అంటే రాజు యొక్క శత్రువుతో సంభాషించకూడదు. రాజసేవకులమైన మనకు రాజశత్రువు శత్రువే కదా. మనం శత్రువుతో మాట్లాడుట రాజు కంటపడితే మనకు హాని తప్పనిసరి. కాబట్టి ఈ విషయంలో జాగరూకత అత్యవసరం. అసలు శత్రువును గురించి ఏదైనా సమాచారం అందుకున్నటకు గాను మనము మాట్లాడుతూ ఉన్నా కూడా మనము మాట్లాడే పరిస్థితి కానీ పరిసరం కానీ సక్రమమైనదా కాదా అన్న ఆలోచన ఇంకా అవసరం. కాబట్టి ఏవీ చూడకుండా శత్రువుతో ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లు పడితే అట్లు సంభాషించడము చాలా తప్పు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఆరయనెంత నేరు పరియై చెరించిన వాణి దాపునన్ గౌరవముప్పగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూర దదెట్లు హత్తుగడగూడునే చూడబదారువన్నే బంగారములోననైన వెలిగారము గూడకయున్న భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, గౌరవము కూర్చు చెలికాడు లేక తానెంత వాడైనను మనుజునకు మేలు జరగదు. మేలువన్నె బంగారమైనను టంకము లేనిది ఇతర వస్తువుతో కలియదు కదా. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద్నాలుగవ హితోక్తి ఏమి చెబుతూ ఉందంటే, ఎప్పుడూ బంటు తన స్థానము నుండి చెలించకూడదు. ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడే రాజుల వద్ద ఉండగలడు. అంటే రాజసేవకునికి నిలకడ అవసరము. తన స్థానం తన ఉనికి, తన అంతస్తు తెలుసుకుని మసలుకుంటే చేటు మూడదు. ఎవరి స్థానమేది అన్నది రాజుకు అవగతమగులాగున చేస్తే ఆయన అత్యవసర పరిస్థితిలో కూడా కళతో కూడా సందేశాలు పంపే సౌలభ్యము సభలో సమకూరుతుంది. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా తనకు నిర్ణయింపబడిన స్థానములో తాను ఉంటూ తన పని చేసుకుంటూ ఉంటే తాను అందరినీ మెప్పించగలడు. తన యొక్క బాగు కూడా తానే చూచుకోగలడు. 15వ, విద్వాంసులు రాజుకు కుడివైపు కానీ ఎడమవైపు కానీ కూర్చోవాలి. రాజు వినికిడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే విద్వాంసులు కుడి లేక ఎడమ ప్రక్క కూర్చుంటేనే రాజు శ్రద్ధగా వినగలుగుతాడు. కారణమేమిటి? రాజుకు కుడి ఇటు కుడి పక్క అటు ఎడమ పక్క మాత్రమే కదా చెవులుండేది. నేరుగా కూర్చుంటే కుడి ఎడమల్లో పడే అవకాశము తగ్గుతుంది. పైగా కుడి ఎడమల వైపు కూర్చున్న వాళ్ళ మాటలు వినే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మనం చెప్పే అత్యంత ముఖ్యమైన విషయము, రాజు వినకుండా ఉండే పరిస్థితిని కూడా ఏర్పరిచిన వారమవుతాము. అందువలన మనము ఎప్పుడైనా కూడా విద్వాంసులమైనప్పుడు ముఖ్యంగా రాజుకు కుడివైపు కానీ ఎడమవైపు కానీ కూర్చుంటే కనుక రాజు సులభంగాను సుగమంగాను వినేదానికి అనుకూలత ఏర్పరిచిన వాళ్ళమవుతాము. 16వ హితోక్తి, ఆయుధాలు ధరించి కాపు కాసేవారు రాజుకు వెనకాల ఉండాలి. అప్పుడే శత్రుడెవడు మిత్రుడెవడు అన్నది తన ఎద్దుట పడినంతనే రాజు గ్రహించగలడు. కావున అతని కళ్ళకు అడ్డముగా భటులు రాజుకు ముందు నిలవరాదు. రాజు ముందున్నంత వరకే తనకు ఎదురుగా వచ్చేవాళ్ళు తన మిత్రుల శత్రువుల అన్నది ఆయన గమనించుతాడు. తదనుకూలముగా ఆయన ప్రవర్తిస్తాడు. వెనకలో ఉన్న మనము వెంటనే స్పందించి ఇతటి వారిపై ఏ విధమైనటువంటి చర్య తీసుకునవలను ఆ విధంగా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజుకు వెనకాల ఆయుధపాణులు ఉండటం మంచిది. దానికి తోడుగా ఆయుధపాణులైన వారు అతి జాగరూకతతో కూడా మెలగవలను. అతి జాగరూకతతో మెలుగుతూ రాజును అనుసరించవలను. అప్పుడు అనుకోని విధముగా వెనక నుండి ఏదైనా ముప్పు వాటిల్లబోయినా ఆయుధపాణులు అడ్డుకొంటారు. వారికి ఒకవేళ ప్రమాదము జరిగినా రాజును క్షేమముగా కాపాడిన వారవుతారు. వారు కాకపోయినా వారి కుటుంబములు బాగుపడతాయి. ఒకవేళ వారు ఏ కారణము చేతనైనా ప్రమాదమునకు గురి అయి ప్రాణములే పోగొట్టుకున్నను వారి కుటుంబములు రాజు చేత కాపాడబడతాయి. 17వ హితోక్తి, రాజు ఏదైనా అప్రియమైన సంగతి చెబితే అది ఇతరుల ఎదుట బయట పెట్టకూడదు. రాజు మనమెంతో ముఖ్యమన్న ఆలోచనతో కానీ ఆ సమయమున అతనికి అనిపించటం వల్ల కానీ మనతో తన మనసులో కలిగినటువంటి ఏదైనా ఒక అప్రియమైన సంగతి మనకు చెప్పడం తటస్థించితే దానిని ఎవరంటే వారికి మనం బహిర్గతం చేయకూడదు. ఆ విధంగా చేయటం వల్ల అటు రాజుకు ముప్పే, రాజుకు తెలిస్తే మనకు ముప్పే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రాజుకు 5 మంత్రుల సమూహము ఉండేది. రాజుకు ఒక మంత్రిపై కొన్ని కారణముల వల్ల అనుమానము ఉండేది. అదేవిధముగా చిన్నతనము నుండి తనను పెంచి పెద్ద చేసి లోకానుశీలన నేర్పించిన మహామాత్రుడంటే గౌరవము, నమ్మకము, భక్తి కూడా ఉండేది. రాజ్యపు పొలిమేరల్లో అరణ్యము దాటుతూనే పొరుగు రాజ్యము. ఒకరోజు మంత్రివర్గముతో సమావేశమైనప్పుడు రాజు తమ పొరుగురాజు కపటమును గూర్చి, మోసము చేత తమ్ము జయింపవలనను యోచనను గూర్చి మాట్లాడినాడు. కాసేపు తరువాత పరిమితమైన 100 సైన్యముతో పైన తెలిపిన అడవికి వేటకు పోవచ్చున్నట్లు తన అభిప్రాయమును తెలిపినాడు. రంగము సిద్ధమైంది. రాజు వేటకు బయలుదేరినాడు. అడవిలో విడిది వేస్తూ ఉండేంతలోనే పొంచి ఉన్న పొరుగురాజు తన 500 సైన్యముతో చుట్టుముట్టినాడు. కానీ ప్రధానమంత్రి రాజు వేసిన ఉచ్చులో తగులుకొన్నాడు. రాజు తాను వేటకు వచ్చుటకు మునిపే 1500 భటులను చుట్టూ మోహరింపజేసి పొరుగురాజు తెలుసుకోలేక రంగము సిద్ధమైనది. రాజు వేటకు బయలుదేరినాడు. అడవిలో విడిది వేస్తూ ఉండేంతలోనే పొంచి ఉన్న పొరుగురాజు తన 500 సైన్యముతో చుట్టుముట్టినాడు. కానీ ప్రధానమంత్రి చేసిన ఆలోచనతో రాజు వేసిన ఉచ్చులో పొరుగురాజు తగులుకున్నాడు. తన ప్రధానమంత్రి చెప్పిన ప్రకారము రాజు తాను వేటకు వచ్చుటకు మునిపే 1500 భటులను చుట్టూ మోహరింపజేసినది పొరుగురాజు తెలుసుకోలేకపోయినాడు. అంతే, ఎట్లయితేనేమి పొరుగురాజును బంధించి సభలో ప్రవేశపెట్టి అతనిని చిత్రహింసలకు గురి చేయగా మంత్రివర్గములోని మంత్రి ఒకడు తనకు గూఢచారిగా పనిచేస్తున్నాడని తెలిపినాడు. ఆరా తీస్తే అతడు రాజు అనుమానించిన వ్యక్తే. రాజు ఇరువురికి తగిన దండన విధించడం జరిగింది. గమనించినారా, రాజు మాట బయటికి పొక్కుట వల్ల కదా తనకే కాకుండా తనను నమ్మిన ఇతరులకు కూడా ఆపద తెచ్చినాడు. దీనిని మనము ప్రస్తుత పరిస్థితులకు కూడా అన్వయించుకునవచ్చును. ఇక 18వ హితోక్తి. నేను పరాక్రమవంతుడిని, తెలివైన వాడిని అన్న అహంకారం ఎప్పటికీ కలిగి ఉండకూడదు. ఆవేశమైన అడపాదడప మంచిదే కావచ్చు, కానీ అహంకారము మాత్రము అనర్థదాయకము. రాజు ఎదుట అహంకరించిన వాడు అసలు బాసిన ఆశ్చర్యపడనవసరం లేదు. కాబట్టి మనము ఎంత మెత్తగా, ఎంత మెతకగా ఉంటే అంత మంచిది. అసలు మన పెద్దలు ఒక మాట చెప్పినారు, ఊరకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లేదట. ఇందులో ఊరకున్నంత ఉత్తమము అంటే అవసరము వచ్చినా మాట్లాడకుండా ఉండటము మాత్రము కాదు, అవసరము లేని సమయములలో మనము అయిన దానికి కానిదానికి తలదూర్చి అందు నుండి అనుకోకుండా వచ్చే ఆపదను నెత్తిమీదికెత్తుకునేదానికంటే ఊరకుండం మంచిది అని అర్థం. కాబట్టి మన అవసరము లేని చోట ఊరకుండడం ఎంత మంచిదో, బోడిగుండు అంత సుఖమైనదట. భగవంతుడు ఆ సుఖాన్ని నాకు కలగజేసినాడు. బోడిగుండు ఎందుకు మంచిది అంటే కనుక వాన వచ్చినా మనకు రొంపబడుతుందని కానీ, జలుబు చేస్తుందని కానీ లేదు, ఏ విధమైనటువంటి శీతలము చేస్తుందనే బాధ లేదు. ఒక్కసారి చేత్తో తుడుచుకున్నా సరిపోతుంది, టవలే కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎండ ఉంది అంటే కనుక నిత్తిన చెమట పోసే అవకాశమే ఉండదు. అది కూడా అంతే, ఒక్కసారి ఇంటికి వచ్చి టవల్తో తుడుచుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చేతిగుడ్డ వాడటం మంచిది కాదు. కాబట్టి అహంకారం మాత్రము అనవసరమైనటువంటి అపాయాన్ని కొని తెస్తుంది. ఏ పరిస్థితిలో కూడా తాను పరాక్రమవంతుడైనా తనను తాను తన హద్దులలో ఉంచుకోగలిగితే ఎప్పటికైనా మేలు జరుగుతుంది. ఎప్పుడూ రాజుకు ఇష్టమైన పని చేస్తూనే ఉండాలి, ఇష్టమైన పనినే చేస్తూ ఉండాలి. కాబట్టి రాజుకు ఇష్టమైన పని అంటే ఏదో ఇంతకుముందు చెప్పుకున్నాము కదా, అందువల్ల అదే కథ దీనికి, ఈ రినాల్డ్ పిన్ కథ దీనికి కూడా అనువయించుకోవచ్చును. కాబట్టి నేను ప్రత్యేకంగా దీన్ని మళ్ళీ విస్తరించడం కానీ విశ్లేషించడం కానీ లేదు. ఇక రాజసభలో 20వ హితోక్తి. రాజసభలో చేతులు మోకాళ్ళు పెదవులు అనవసరముగా కదిలించరాదు. ఆవులింత తుమ్ము నిష్ఠీవనము, నిష్ఠీవనం అంటే కనుక ఉమ్ము, తుమ్ము పనికిరాదు ఉమ్ము పనికిరాదు. రాజు ముందు చేయకూడదు. ఈ విషయాన్ని ఎంతో సులభంగా తిక్కన ఈ చిన్న పద్యంలో మనకు తెలియపరుస్తున్నారు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ నంబు గుప్తవర్తనములుగాగ. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ నంబు గుప్తవర్తనములుగాగ. జలుప వలయు నృపతి కొలువున్న ఎడల బాహిరములైన గెలనికెగ్గు లగుట. రాజుగారు కొలువునున్నప్పుడు ఆవులింత తుమ్ము నవ్వు ఉమియుట ఇవి ఎవరికీ తెలియకుండా రహస్యముగా చేసుకుని వలన కానీ బయటకు తెలిస్తే అందరి దృష్టి మన మీదే ఉంటుంది. అప్పుడు అది రాజుకు అసహ్యకరంగా తోచవచ్చు, ఆయన ఆగ్రహానికి మనం గురి కావలసి రావచ్చు. 21వ హితోక్తి. మితభాషణములు పాటించవలెను. జ్ఞానము మౌనమునకు ఆస్పదమవుతుంది. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు ఉచితానుచిత పరిధులను ఏర్పరచుకుంటాడు. ఉచితజ్ఞత అంటే అదే. మరి ఆహ్లాద సమయంలో కూడా కప్పల బెకబెకలు వినుట కఠోరముగా ఉంటాయి. అదే వేసవిలో కూడా కోయిల కూత ఆహ్లాదజనితమై ఒప్పుతుంది. దీన్ని మీరు తరచి ఆలోచన చేస్తే ఎంతైనా అర్థం చేసుకోవచ్చు. మీరు సోత్కర్ష అని అనుకోకుంటే నా ఉద్యోగ సమయమందలి ఉదాహరణ ఒకటి వివరిస్తాను. ఇంకా గణికలు వార్ధృషి శాఖలకు ప్రాగని రోజులు, అంటే కంప్యూటర్స్ బ్యాంక్ బ్రాంచెస్లకు రాని రోజులు, నేను ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసే రోజులు, రీజనల్ ఆఫీస్లో నేను పనిచేస్తున్న రోజులు. ఆ కాలమునకు అత్యధిక ఆధునికమైన కలన యంత్రమును మా ప్రాంతీయ అధికారికి చూపించి దాని నిర్మాణము చాలనము మొదలగు అంశములను వివరించి ఒప్పించి అమ్ముదామన్న ఉద్దేశంతో ఒక వ్యాపార ప్రతినిధి అనుమతి కొన్న పిదప లోనికి వెళ్ళినాడు. మా రీజనల్ మేనేజర్ గారు తన ఛాంబర్లో కూర్చొని ఉంటే ఒక లేటెస్ట్ ఆ కాలానికి లేటెస్ట్ క్యాలిక్యులేటర్ చాలా పెద్దది అది తీసుకొని ఇది మినీ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది అని ఎన్నో అంశాలను ఆయనకు తెలియపరిచి కంప్యూటర్ క్యాలిక్యులేటర్ ద్వారా చూపించి ఆయన యొక్క మెప్పు పడసి ఆయనతో అది కొనించాలన్న ఉద్దేశంతో మొదలు పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళినాడన్నమాట. ఆ సమయంలో మా ప్రాంతీయాధికారి హోదా కలిగిన వారే ఇంకా నలుగురు వారితో కూర్చొని మాట్లాడుతూ ఉండినారు. ఇతను లోపలికి వెళ్ళి పరిచయం ముగిసిన పిదప తన వస్తువును గూర్చి చెప్ప మొదలుడినాడు. అప్పుడు అంటే ఆ రోజుల్లో నేను ఈ విధమైన కొనుగోళ్లకు సంబంధించిన అధికారి నగుట వల్ల ఆయన వార్తాహరునితో అంటే మెసెంజర్తో నన్ను పిలువనంపినాడు. నేను బయట కూర్చొని ఉంటాను కదా, నన్ను పిలవమని చెప్పినాడు. సరే చెప్పిన వెంటనే నేను లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా ఆ వచ్చినటువంటి ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్, బిజినెస్ రిప్రజెంటేటివ్ చెబుతూ ఉండినాడు. చెప్పడం ముగిసింది. ఆ తర్వాత మా రీజనల్ మేనేజర్ గారు, మా ప్రాంతీయ అధికారి గారు, మీ అభిప్రాయమేమి అని నన్ను ప్రశ్నించడం జరిగినది. నేను అంతమంది ముందు అందులోనూ అతను ఏదో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుకు గాను తాను తెచ్చినటువంటి ఆ కలన యంత్రమును అంటే క్యాలిక్యులేటర్ను అమ్మటానికి గాను వస్తే అతని ముందర ఇది వద్దు అని నా అభిప్రాయాన్ని తెలపడము అతని మనసుకు నొప్పే. అక్కడ కూర్చున్న మా రీజనల్ మేనేజర్ గారితో సమానమైనటువంటి వారు కూడా నన్ను తప్పుగా అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను అన్నీ కలిపి ఒకే మాటలో జవాబు చెప్పినాను. మీ అభిప్రాయమేమి అన్న మా ప్రాంతీయాధికారి మాటకు నేను చెప్పిన జవాబు ఏమిటంటే అది క్రొత్తది అండి అంటూ వారి అనుమతి తీసుకుని బయటకు నడిచినాను. అంటే ఇంక మళ్ళీ తర్వాత లోపల ఏమి జరిగింది అన్న విషయము నాకు సంబంధమే లేనట్టు నేను బయటికి వచ్చేసినాను. అంతే, కొంతసేపు అయిన తర్వాత నా వద్దకు ఆ ప్రతినిధి పరుగుతూ వచ్చి నా కొంపం ముంచినారండి అన్నాడు. నేను, అదేమిటయ్యా, నేనేమీ చెప్పలేదు కదా, అది కొత్తదీని మాత్రమే చెప్పినాను, దానికి నేను నీ కొంప ముంచినానని చెప్తావేమిటి అని అడిగినాను. అందుకు అతను ఈ విధంగా చెప్పినాడు, మీరు చెప్పిన జవాబు అర్థము కాక మీ అధికారి గారి మిత్రులు మీ అధికారి గారిని విషయపరచమని అడిగినారు. వారప్పుడు నా మాటకు విశ్లేషణ ఈ విధంగా చెప్పినారు, ఇది కొత్తది కావున అతను చూపించే వరకు బాగానే ఉంటుంది, మన చేత పడిన వెంటనే వాడు నొక్కి వీడు నొక్కి 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 పాడవుతుంది అని అన్నాడని చెప్పినాడు. ఒకే దెబ్బతో నన్ను మీరు ఇంటిదారి పట్టించినారు, మిమ్మల్ని మర్చిపోను అని నన్ను తిట్టుకుంటూ అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను మౌనముగా నా పని నేను చేసుకుంటూ ఉండిపోయినాను. ఇలాంటి వారు రావడము సాధారణము. ఏదో విధంగా తమ వస్తువులను అమ్మే ప్రయత్నం చేస్తూనూ ఉంటారు. ఈరోజు నేను ఇక్కడ తీసుకోలేదంటే ఎక్కడా తీసుకోలేని కాదు కదా, వేరే ఎక్కడో ఎవరో తీసుకుంటారు. కానీ ఇక్కడ మనము, మన పరిసరము, మన రాజు, మన యొక్క కార్యాలయము, వాటి మంచి ఇది మనసులో పెట్టుకొని మనం తీసుకోవడమా తీసుకోకూడదా అన్న ఆలోచన చేసి రాజుకు ఎప్పటికీ తగినటువంటి ఉచితమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సలహాలను ఇవ్వాలి, కానీ ఏదంటే అది ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పింది ఒకటే మాట కానీ నా మనసును అర్థము చేసుకున్న ఆ అధికారిని గురించి యోచించండి. ఒక అధికారి తన యొక్క తనతో పనిచేసే, తన వద్ద పనిచేసే, తన క్రింద పనిచేసే వ్యక్తులను గురించి అంతగా అర్థము చేసుకోగలిగితే గనక అటు వారికి ఇటు వీరికి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కార్యాలయంలో పని కూడా నల్లేరు మీద నడకయే నడుస్తుంది. కాబట్టి అల్పవాక్యములోని అవసరమైన భావము ఇమిడియుంట పైన చెప్పిన మితభాషణమునకు ఉదాహరణముగా నేను పేర్కొనడం జరిగింది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసన్ ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక అకారణ హాసము పనికిరాదు అంటే అయిన దానికి కానిదానికి నవ్వడం అనేది మంచిది కాదు. అసలు ఈ విషయాన్ని గురించి సుమతి శతకకారుడు బద్దెన ఒక విషయం చెప్తాడు. నవ్వకుమీ సభలోపల, నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్, నవ్వకుమీ పరసతితో, నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతి. అంటే ఇక్కడ మనము పద్యాన్ని విశ్లేషించుకుందాము. ముఖ్యంగా ఆయన మొదటి చరణంతోనే ఏం చెప్తున్నాడు, నవ్వకుమీ సభలోపల అన్న మాటను అదే అదే పదే పదే బద్దెన గారితో పాటు అనేక మంది పెద్దలు కూడా ఇదే మాట చెబుతూనే వస్తున్నారు. నవ్వకుమీ సభలోపల అన్న మాటను అదే అదే పదే పదే పెద్దలు కూడా చెబుతూనే వస్తున్నారు. దానిని బట్టి ఈ నవ్వవద్దు సభలోపల అనే మాటకు ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా వివరంగా మాట్లాడుకుందాము. కింద చెప్పిన మూడు విషయాలు కూడా ఒకసారి సులభంగా ముచ్చటించుకుందాము. నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడను అంటే ఎప్పటికీ తల్లిదండ్రి నాథుడు అంటే కనుక భర్త, వీళ్ళతో ఎప్పుడూ సీరియస్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండమని అర్థం కాదు. అవసరానవసరాలు తెలిసి ఉచితానుచితాలు తెలుసుకొని సమయ సందర్భము అర్థము చేసుకొని సమయానికి తగినట్టుగా నవ్వవలసి వస్తే గనక నవ్వడము, సమయానికి తగినట్టుగా నవ్వకూడని విషయముల దగ్గర నవ్వకుండా ఉండము అవసరము అన్నది ఈ మాట యొక్క అర్థము. అదేవిధముగా పరసతులతో అవసరమున్నా లేకపోయినా నవ్వకూడదు. పరసతి మనకు తల్లితో సమానము. ఆ సతి ఆమె పతి ఉన్నప్పుడు మనము ఎదురుగా కూర్చొని ఏదైనా మాట్లాడితే అది నవ్వవలసిన అంశమైతే ఎవరైనా నవ్వుతారు, నవ్వడంలో తప్పు లేదు. కానీ భర్త లేనప్పుడు భార్యతో మనము అనవసరముగా అతి చొరవ తీసుకొని ఏదైనా ఎక్కువగా మాట్లాడడము, నవ్వడము, వికలీతంగా ప్రవర్తనం చేయడము జరిగితే కనుక అది నలుగురి దృష్టిలో పడితే మనకు అవమానం తప్పించితే వేరే ఏమీ ఉండదు. నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతి. పూర్వకాలం విప్రుడు అంటే వేదము నెరిగిన వాడు విప్రుడు, పుట్టుకతో వచ్చిన వాడు బ్రాహ్మణుడు. కాబట్టి విప్రవరులు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పండితులు, మహానుభావులు. అట్లాంటి వాళ్లతో మనం ఎంతో గౌరవంగా మాట్లాడవలన కానీ వాళ్లతో ఏదో చాలా చనువు చొరవ తీసుకొని అవసరం లేనటువంటి దగ్గరతనంతో మనము నవ్వడము కానీ వికలిగా ప్రవర్తించడం కానీ చేయకూడదు అని చెప్తున్నాడు సుమతి శతకకారుడు. అవసరమైన నవ్వు ఎంత అర్థహేతువో అదేవిధంగా అనవసరమైన నవ్వు ఎంతో అనర్థహేతువు. రామాయణ భారతాలలో కొన్ని కొన్ని విషయాల మీద ప్రజలలో పుక్కిటి పురాణ గాథలున్నాయి. వీటిలో కొన్ని గ్రంథస్థం కూడా చేయబడినాయి. దీనిలో లక్ష్మణదేవర నవ్వు కూడా ఒకటి. ఇది వాల్మీకి రామాయణంలో లేనిది, ఎవరి ఊహనో. కానీ అనవసరముగా నవ్వకూడదు అన్న సూక్తికి మాత్రము ఈ కథ బలాన్ని చేకూర్చుతుంది. రావణుడు మరణించిన తరువాత కపిసైన్యముతో విభీషణ అంగద సుగ్రీవులతో సీతాలక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భమిది. ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు అయోధ్యానగరపు ప్రముఖులు అందరూ కూర్చున్నారు. పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతుంది. రాముని ప్రక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒకసారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వినాడు. లక్ష్మణదేవర నవ్వినది అందరూ చూసినారు. సభలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకున్నారు నవ్వు చూసి. ఆనాడు రాముని అడవుల పాలు చేసి భర్తను చంపుకొని భర్తనిచే తిట్లు తిని నేడు ఆహ్వానం పలుకుతుందని నా గురించే నవ్విందా అనుకునిందట కైక. ఇక సుగ్రీవుడు అన్నను చంపి రాజ్యాన్ని సంపాదించాడు అని నన్ను చూసి నవ్వినాడేమో అనుకున్నాడట. తండ్రిని చంపించిన పినతండ్రి పంచన చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. తండ్రిని చంపించిన పినతండ్రి పంచన చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకొని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళిగా నన్ను చూసిన వినాడా అనుకున్నాడట విభీషణుడు. రావణుడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. బికారికెందుకు గంగా గౌరీ అన్న ఇద్దరు భార్యలని తన్ను చూచి నవ్వుతున్నాడేమోనని శంకరుడు అనుకున్నాడట. ఇక ఇంకొక విషయం ఉంది. ఈశ్వరుడి పెళ్లికి అందరితో పాటు తాను వెళ్ళగా కాలు మడతపడి క్రింద పడినప్పుడు నడుము విరిగి ఆ వంగిన నడుముతోటే ఈ సభకి చక్కగా వచ్చినందుకు తన్నే చూచి నవ్వుతున్నాడని జాంబవంతుడు అనుకున్నాడట. బంగారు లేడిని తెమ్మని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అని అనుకుందట సీత. బంగారు లేది ఉండదని తెలిసి భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు తన్నే చూచి నవ్వుతున్నాడా అనుకున్నాడట శ్రీరాముడు. చూడండి, సభలో ఒక్క వ్యక్తి నవ్వినందుకు ఎంతమందిలో ఎన్ని విధములైనటువంటి అవసరము లేని ఆలోచనలను కలిగించినాడో. సభలో ఆ విధముగా నవ్వినందుకు కాను, నవ్వకూడదు కాబట్టి, సభా మర్యాదల భంగము కలిగించినాడు కాబట్టి తల తెగవేస్తానని రాముడు కోపంతో కత్తి ఎత్తుతాడు. సభలోని వశిష్ఠ వామదేవాది పెద్దలంతా ఆయన్ను అడ్డుకొని అసలు కారణము తెలుసుకోమంటారు. శాంతించిన రాముడు లక్ష్మణుని కారణం అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, సీతారాముల సేవలో ఏమరుపాటు లేకుండేందుకు కాను నిద్రాదేవిని ఒక వరం అడిగినాను. నన్ను వనవాస సమయంలో 14 సంవత్సరాలు ఆవహించవద్దని, దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 14 ఏళ్లైన తరువాత నిన్ను ఆవహిస్తానని వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్న కునుకు తీయవలసి వచ్చింది అన్నయ్యా. నిద్రాదేవి మరిచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు, ఇటువంటి సమయంలో ఆవహించినందుకు నాకు నవ్వు వచ్చింది, మరేమీ కాదు అన్నాడట. తరువాత రాముని ప్రాయశ్చిత్తము మొదలు విషయాలు మనకు ఇప్పుడు అప్రస్తుతం. ఏతావాత మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే, అకారణమైన హాసము అనేక విధమైనటువంటి అపోహలకు దారితీస్తుంది. అదేవిధంగా అకారణ హాసము ఎంత చెడ్డదో అకారణ హాస్యము కూడా అంతే చెడ్డది. దీనికి గాను పెద్దలు నీతిశాస్త్రంలో ఒక మాట చెప్పినారు. బాల సఖత్వం అకారణ హాస్యం, స్త్రీషు వివాదమసజ్జన సేవ, గార్ధభయానమసంస్కృత వాణి, షట్సు నరో లఘుతామపయాతి అని చెప్పినారు. బాలసఖత్వము ఎప్పటికీ పనికిరాదట. అంటే తనకంటే చిన్నవారితో సహవాసం చేయవద్దని చెబుతున్నారు. ఎందుకు చెప్తున్నారు? తనకంటే చిన్నవారి దగ్గర నుండి తాను నేర్చుకోవలసింది ఉండదు. తనకంటే వయసులో పెద్దవారైన వారి దగ్గరికి పోయి వారి వద్ద అణుకోతో మణుకోతో ఉంటే కనుక వారి నుండి నేర్చుకోవలసినటువంటి వారి అనుభవముల ద్వారా కానీ వారు చెప్పే విషయముల ద్వారా కానీ ఎన్నో విషయాలు ఉంటాయి. అదేవిధంగా అకారణ హాస్యం అయిన దానికి కాని దానికి సంబంధం ఉన్నా లేకపోయినా, హాస్యం ఉన్నా లేకపోయినా, అనవసరమైన హాస్యం ఎప్పటికీ పనికిరాదు. అది ఎప్పటికీ అనర్థహేతువు అని చెప్తున్నారు. బాల సఖత్వం కారణ హాస్యం, స్త్రీషు వివాద, ఏ పరిస్థితుల్లో కూడా ఆడవాళ్లతో అవసరానికి మించిన వివాదము పెట్టుకోనే కూడదు. అది ఏ విధమైనటువంటి విషయానికైనా దారి తీయవచ్చు. అందువల్ల ఎప్పటికీ కూడా ఎంతవరకు అంతవరకు, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పినారు. కాబట్టి స్త్రీలను పూజించవలసినటువంటి బాధ్యత కలిగిన మనము స్త్రీలతో అనవసరమైన వివాదములకు మనం పెట్టుకోకూడదు. అనవసరమైన వివాదములను పెట్టుకోకూడదు. గార్ధవయానము అసజ్జన సేవ, గార్ధవయానము అసజ్జన సేవ అంటే కనుక సజ్జనులు కాని వారి సేవ మనం ఎప్పటికీ చేయకూడదు. ఇది ఏ నిమిషాన్ని ఎట్లా జరుగుతుందో మనమే చెప్పలేము. రాదు, వానికి మంచి అనిపిస్తే మనకేదైనా అనుకోకుండా మేలు చేయవచ్చు, అట్లని చెడ్డనిపిస్తే కూడా చెప్పలేనంత కీడు చేయవచ్చు, ఆఖరికి చంపి కూడా పారేయవచ్చు. కాబట్టి అసజ్జన సేవ ఎప్పటికీ మంచిది కాదు.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.